ఇంట్రెస్ట్ ఉంది, మీకు ఇంట్రెస్ట్ లేదు, మీరు చేయలేరు ఆ పని. అంటే మీకు ఏ ప్రణాళిక మీద ఇంట్రెస్ట్ ఉందో నాకు తెలియటం లేదు. కానీ మూడు లక్షణాలు మాత్రం చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. దేవపూజనము, సంగతీకరణము, దానము. దేవపూజనము అంటే మనలో ఆ గురువుల యొక్క క్వాలిటీస్ ప్రతిబింబించాలి. సంగతీకరణం అంటే ఏంటి, ఆ క్వాలిటీస్ ప్రతిబింబించాలి అనుకునేటువంటి వాళ్ళందరూ ఒక చోట కలవాలి. దానము అంటే ఏంటి, ఆ క్వాలిటీస్ ని ప్రపంచానికి అందజేయాలి. ఈ మూడు మాత్రం మీరు చూసుకుంటూ ఉండండి. అశ్వమేధ యజ్ఞం జరిగినా జరగకపోయినా, మీరు ఏ రకమైనటువంటి యజ్ఞాలు చేసినా చేయకపోయినా, ఈ మూడు జరుగుతూ ఉంటే అద్భుతమైనటువంటి పురుషార్థం అది యజ్ఞ ప్రక్రియ. దేవపూజనము, సంగతీకరణము, దానము. అంచేత ఈ మూడు మీరు ఎలా చేస్తారు అన్నది ఆలోచించుకోండి. ఇది ఇది ఎత్తిస్తాను అంటల్లో నా ఉద్దేశం మీ మీద కోపము కాదు, మిమ్మల్ని అసహించుకోవటము కాదు. మీరు ఎలా చేయాలి అన్నది నాకు అర్థం కావటం లే. మీరేమో స్పష్టంగా నాకు చెప్పలేకపోతున్నారేమో అన్న డౌట్. అక్కడ నేను ఫెయిల్యూర్. మీరు ఎందుకు ఇది చేయలేకపోతున్నారో నాకు అర్థం కాలే. కానీ చేయలేకపోతున్నారు కదా, కారణం ఏదైనా కావచ్చు. అంచేత నేనేం కోరుకుంటున్నా, మీకు ఇది అర్థమవుతే చాలు. దీన్ని ఎలాగ మీరు ఆచరించగలరో మీరు చూసుకోండి. దేవపూజనము అంటే ఏంటి అంటే, గురుసత్తా యొక్క లక్షణాలు ప్రతి వ్యక్తిలోనూ ప్రస్ఫుటించాలి. మీరు మీ పేరు గల వ్యక్తులుగా జీవించగలరు. మీరు మిమ్మల్ని చూస్తే ఓ సివివియో, ఓ శ్రీరామ్ శర్మ ఆచార్యయో, ఓ శుద్ధి సాయియో మనిషి గుర్తు రావాలి. అది దేవపూజనం. రెండోదేంటి, ఇలాంటి వ్యక్తులు కలిసి సామూహికంగా, ముందు సామూహిక ప్రయత్నాలు చేయండి, విద్యను అభ్యసించండి. విద్య అభ్యసించిన తర్వాత ఏం చేయాలి, దాన్ని దానం చేయాలి. అంటే ఇతరులకు ఉపయోగపడేట్టు చేయాలి. దానం చేయమన్నారు మాస్టర్ అని చచ్చిపోయి దాహంతో వాడు బిలబిల్లాడుతూ ఉంటే, ఉండు నువ్వు గాయత్రి మంత్రం నేర్చుకో అన్నావు అనుకో, వాడికి చస్తాడు వాడు. దాహంతో విలువలాడుతున్న వాడికి ముందేమి ఇవ్వాలి, మీరు మంచినీళ్ళు ఇవ్వండి, అంతే తప్ప గాయత్రి మంత్రాలు ఇవ్వకండి. మరి ఆ దానం చేయటం నేర్చుకోండి సామూహికంగా. అర్థమవుతుందా? ఇది యజ్ఞ ప్రక్రియ యొక్క రహస్యం. యజ్ఞమై జీవితం అంటే అది. మీరు ఉత్కృష్టమైనటువంటి ఆలోచనలు ముందు మీ జీవితంలో అలవర్చుకోండి. ఉత్కృష్టమైనటువంటి ఆలోచనలు ఉన్నటువంటి వాళ్ళు సమూహంగా ఏర్పడండి. ఆ సమూహము ఈ ఉత్కృష్టమైనటువంటి ఆలోచనలు జీవించి చూపించటం వల్ల, దీనివల్ల ఇన్ని లాభాలున్నాయా అని మనుషులు అడిగితే మేము చెప్పము అని పోజు కొట్టకుండా దానం చేయండి. ఈ మూడు ప్రక్రియలు యజ్ఞ విధానము. అదే యజ్ఞ మాత్ర శ్రద్ధాహీనహి అద్భుత విజ్ఞాన్ భీ అని చెప్తున్నారు. ఇందులో నవంబర్ 1992 అఖండ జ్యోతి 11వ పేజీ మనం చదువుకుంటున్నాం. ఈ విజ్ఞానాన్ని అర్థం చేసుకోండి. మొత్తము ఋషి పరంపర ఆధునిక ఆధ్యాత్మ విద్య యొక్క అతి సూక్ష్మమైనటువంటి సారవత్తమైనటువంటి రసము ఈ పుస్తకం. దీన్ని అందుకే క్యాసెట్లుగా రికార్డ్ చేయండి. హిందీది నేను చదివేసి దానికి అర్థం చెప్తూ పోతా. మీరు ఒరిజినల్ హిందీ కూడా పెట్టుకోండి, అది కూడా పెట్టుకుని వినండి, నేర్పండి ఇతరులకి. ముందు మీరు వినాలిగా, విని మీరు అర్థం చేసుకోవాలి. ఇది ఒక టెక్స్ట్ బుక్ లాగా మీరు ఫామ్ చేసుకుని, దీన్ని ఒక టెక్స్ట్ బుక్ లాగా మీరు మార్చగలిగినా చాలా బాగుంటుంది. ఏడో పారాగ్రాఫ్ నుంచి మొదలెట్టాలి. ఎంతవరకు చదువుకున్నాం, యజ్ఞములో పదార్థము యొక్క సూక్ష్మీకరణమైనటువంటి రూపము పనిచేస్తూ ఉంటుంది. మన ఇంట్లో ఎండుమిరపకాయలు వేసుకు తిన్నాం మనం. ఎండుమిరపకాయలు కారం తింటే ఏమవుతున్నాయి, కడమని నీళ్ళు వస్తాయి గొంతుగా, ఏమంటారు దాన్ని, కొరపోతుంది, మంట వస్తుంది. అదే ఎండుమిరపకాయల్ని నిప్పులో వేసామనుకోండి, ఎంతమంది కళ్ళల్లో నీళ్ళు వస్తాయి, ఎంతమంది కొరపోతుంది, ఆయనకప్పుడే కొరపోతుంది. పర్వాలేదు, లేదు అంటున్నా. మిర్చి ఆరులో ఒకసారి వాసనలు వస్తూ ఉంటాయి. అంచేత యజ్ఞ ప్రక్రియ ఏం చేయగలదన్నమాట, మీ యొక్క భావాలను ఇతరులలో చాలా సులభంగా ప్రవేశించగలదు. ఆ విద్యని నేర్చుకోండి, సూక్ష్మీకృతం చేయటం, మన భావాలను మన ఆలోచనలను ఇతరుల్లో ప్రవేశపెట్టడం. ఆ ఇతరుల్లో మీరు ప్రవేశపెట్టేటటువంటి విజ్ఞానాన్ని నేర్చుకుంటున్నారా అన్నది చూడండి. మనం యజ్ఞం అయితే చేసేస్తున్నాం, కానీ ఎండు మిరపకాయ వేస్తే అందరికీ దగ్గొస్తోంది, కళ్ళమని నీళ్లు వస్తున్నాయి. మీరు గాయత్రి మంత్ర ఆహుతులు వేస్తే అందరికీ సద్బుద్ధి ఎందుకు రావటం లేదు అన్నది ఆలోచించుకోండి. మీరు ఏం చేస్తే వస్తుంది, ఎలా చేస్తే వస్తుంది? ఆ ప్రబలమైనటువంటి పురుషార్థమే అశ్వమేధ యజ్ఞం. అనేక కుటుంబాలలో దీని బీజాలు వేసి సామూహికంగా వీళ్ళందరూ కలిసి మొత్తము ప్రపంచము యొక్క ఆలోచన విధానాన్ని సద్బుద్ధి వైపు మార్చగలిగేటటువంటి భగీరథ ప్రయత్నం ఇది. దాన్ని మీరు అర్థం చేసుకోవాలి, ఇతరులకు చెప్పాలి మీరు ఈ ప్రయత్నంలో భాగస్వాములు అవుతున్నారని. మిలిటరీ వాళ్ళు ఉన్నారు, మిలిటరీ జనరల్ ఎవడో ఒకడే ఉంటాడు, కానీ మిలిటరీలో ఉన్నవాళ్ళు ప్రతివాడు యుద్ధం చేయాల్సిందే కదా. అలాగే గురు సత్తా మొత్తం దీన్ని కేంద్రీకరిస్తుంది, గురువులు కాదు, అందరు గురువులు కలిసి చేస్తున్నారు దీన్ని. ఇంచేత మీరు ఎవరి గురువు శిష్యులు అనేది ఇంపార్టెంట్ కాదు. మీకు అర్థం అవ్వాల్సింది ఏంటంటే ఈ ప్రయత్నము మంచి ఆలోచనలు, సద్బుద్ధిని వాతావరణంలో నాటటం. ఇంచేత సద్బుద్ధిని వాతావరణంలో ఎవరు నాటాలి? హిందువులే నాటాలా, ముస్లింలే నాటాలా, క్రిస్టియన్లే నాటాలా? భగవంతుడి మీద నమ్మకం లేని వాడు నాటకూడదా సద్బుద్ధిని? నాటొచ్చా, నాటకూడదా? అంచేత అదే అర్థమయ్యేటట్టు చెప్పండి. మీకు ఇది ఒక వైజ్ఞానికమైనటువంటి ప్రయోగమే తప్ప దీంట్లో ఆధ్యాత్మికతకి, హిందుత్వానికి, ఏ మతానికి సంబంధం లేదు. ఎండు మిరపకాయ నిప్పులో వేస్తే అందరికీ దగ్గు వస్తుందట్టే, మంచి ఆలోచనలు నిప్పులో వేస్తే అందరికీ మంచి ఆలోచనలు వస్తాయన్నది ఊహించగలం కదా లాజిక్. ఇది అయితే తక్షణం కనిపిస్తుంది, ఇది తక్షణం కనిపించకపోవచ్చు మీకు, కానీ సైంటిఫిక్ గా లాజికల్ గా అది సంభవమే అని అర్థమవుతోంది కదా. ఆ సంభవాన్ని మనం పొందుదాము. ధ్యాన్ రఖనే కి బాత్ హై కి సూక్ష్మ కణం మే వక్రతా హోతీ హై. మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటి అంటే సూక్ష్మ కణాలలో కర్వేచర్ ఉంటుంది. వక్రత అంటే కర్వేచర్. కర్వేచర్ అంటే ఏంటి అంటే ఆస్ట్రేలియాలో ఉందంటారు బూమరాంగ్ అని, వాడు విసురుతాడు ఇలాగా, వాడు ఇలా ఉంటుంది జెట్లాగా, దాన్ని ఇలా విసిరితే అది అలా వెళ్లి మళ్ళా తిరిగి వీడి దగ్గరికి వస్తుంది, కర్వేచర్. సూక్ష్మ కణాలలో ఈ కర్వేచర్ ఉంటుంది. అంటే ఏంటి, ఎవడైతే ప్రయోగం చేస్తున్నాడో వాడి దగ్గరికే వస్తుంది. అంచేత నువ్వు సద్బుద్ధిదాయకమైనటువంటి ప్రయత్నాలు చేస్తుంటే నీ దగ్గరికి ఏమొస్తుంది? మిగతా వాళ్ళకి వచ్చినా రాకపోయినా నీకు వచ్చేస్తుంది ముందు, అది గుర్తుంచుకోవాలి. అంచేత ఇతరులకి సద్బుద్ధి రావాలని నువ్వు ప్రయత్నం చేస్తూ ఉంటే ఖచ్చితంగా నీకు సద్బుద్ధి వచ్చేస్తుంది. అంచేత ఈ కర్వేచర్ తీసుకురావాలి. అంటే ఇతరులకి నువ్వు ఇస్తే తప్ప నీ వరకు రాదు. భూమిలో విత్తనాలు నాటితే తప్ప ఆహారం నీ వరకు రాదు. వాతావరణంలో సద్బుద్ధి నాటితే తప్ప నీ వరకు సద్బుద్ధి రాదు. అది కూడా అవసరమే. ఆ విధానం అర్థం అవ్వాలి. ఎందుకు మనం వాతావరణంలో సద్బుద్ధి నాటాలి అంటే, ఓకే ప్రపంచంలో సద్బుద్ధి వస్తుందో లేదో నాకు తెలియదు, నీకు మాత్రం సద్బుద్ధి వచ్చేస్తుంది. మనం ఏది, మనం ముళ్ళ చెట్టు నాటాం, నీ చుట్టూరా ముళ్ళ చెట్లే ఉంటాయి. మంచి పూల చెట్లు నాటాం, మన చుట్టూరా మంచి పూలే ఉంటాయి. అది కర్వేచర్ అంటే ఆలోచనలన్నీ వక్రత కలిగి ఉంటాయి అనేది గుర్తుంచుకోండి. అది చక్రం అంటే ఏ ఆలోచన అయినా సరే నీ మనసులో ఒక ఆలోచన వచ్చింది అంటే అది ఖచ్చితంగా మళ్ళీ నీ దగ్గరికి రియాక్ట్ అవుతుంది. ఎన్నేళ్ల తర్వాత రియాక్ట్ అవుతుంది? మీ తీవ్రత బట్టి ఉంటుంది అది. కానీ రియాక్ట్ అవటం మాత్రం ఖాయం. అందుకే నేను చాలాసార్లు చెప్తాను, మేము ఏం చేసినా ఫలించటం లేదు మాస్టారు, మేము ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగటం లేదు మాస్టారు, తక్షణము చేసేటటువంటి అలవాటు మీరు చేసుకోలేదు మాస్టారు, మీరు నాటుకున్నదే అది. అంచేత తక్షణం చేసేటటువంటిది అంత అద్భుతమైనటువంటి ప్రక్రియ. తక్షణం చేసేటటువంటి వాళ్ళకి వాళ్ల పనులు తక్షణం జరిగిపోతూ ఉంటాయి. మిగతా వాళ్ళకి జరుగుతాయా జరగవా మనకి తెలియదు. కానీ ఎప్పుడైతే మీరు ఆలోచనని నాటాడో ఇంకోడెవడో పట్టుకుంటాడుగా, ఇంకోడెవడో పట్టుకుంటాడుగా. అంచేత ధ్యాన్ రఖనే కి బాత్ హై కి సూక్ష్మ కణో మే వక్రత హోతీ హై. సూక్ష్మ కణాలలో కర్వేచర్, వక్రత ఉంటుంది. యహ వక్రత జిత్నీ కమ్ హోతీ జాతీ హై ఉత్నా హీ ఉస్కా రాసాయనిక్ ప్రభావ బడతా జాతా హై ఔర్ సూక్ష్మతా కే బడనే కే సాథ్ హీ ఇన్కి వక్రత ఘట్తీ జాతీ హై. ఇప్పుడు ఘనస్థితిలో ఒక పదార్థం ఉందనుకోండి, ఆ పదార్థాలన్నీ ఏమవుతాయి? వక్రీకరించి అన్ని ఒక చోట జాయిన్ అవుతాయి. వేడి చేస్తే ఏమవుతాయి? ప్రతి కణము తన ఆ వక్రత్వాన్ని కోల్పోయి మళ్లీ అవి ఇంకో చోటకి వెళ్ళటానికి తగినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇప్పుడు నీరుందనుకోండి, ఐస్ రూపంలో పెడితే మీరు ఎంత దూరం తీసుకెళ్లగలరు దాన్ని? మీరు మోయగలిగినంత, అంతే కదా. అదే మీరు బాష్ప స్థితిలోకి పంపించేశారనుకోండి, మీరు తీసుకెళ్లక్కర్లే, అది తక్షణమే అన్ని చోట్లకి వెళ్ళిపోతుంది. అర్థమవుతుంది కదా. ఇది తివక్ర యొక్క వక్రతను కోల్పోగొట్టడం అనేటటువంటి సంఘటనలో కనిపిస్తుంది మనకు. తివక్ర కూడా ఆ రాజరికపు వ్యవస్థలో ఆగమంటే ఏంటంటే సెన్స్ బసాజర్ అనమాట, సెన్స్ పూసేది. శ్రీకృష్ణుడు ఏం చేశాడు, ఆవిడ యొక్క మూడు రకాలైనటువంటి వంకలను సరిదిద్దాడు అనేటటువంటి దాంట్లో ఈ సంఘటన చెప్పబడుతోంది. ఐసే పదార్థమే జాయిఫల్ జావిత్రి బడి లాయిచి ఆది బడి హి ఉత్తమ కోటి ఔర్ ప్రథమ శ్రేణికి సామగ్రి హే. పదార్థములను సూక్ష్మీకరించడానికి ఉపయోగపడేటటువంటి వాటిలో జాయిఫల్ అంటే తెలుసేమో మీకు, జాయిఫల్ జావిత్రి బడి ఇలాయిచి అంటే యాలకులు. కొంచెం దాన్ని మీరు చూసుకోండి, నాకు తెలీదు తెలుగు మాటలేంటో అవి. ఈ మూడు చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి. గురువుల యొక్క రచనలలో చాలా అద్భుతమైనటువంటి రహస్యాలు ఉత్తనే చెప్తున్నట్టు చెప్పేస్తారు వాళ్ళు. జాయిఫల్ అనేటటువంటి పదార్థము, జావిత్రి అనేటటువంటి పదార్థము, ఇవంతా సువాసన ద్రవ్యాలు. జాజికాయము, జాపత్రి, యాలకులు. యాలకులు తప్ప మిగతా రెండు నేను చూసి ఉంటాను కానీ నాకు తెలియదు అవి అవని. కానీ ఇవి ఏం చేస్తాయంటే మీ ఆలోచనలకి వాహకాలుగా పనిచేస్తాయి. వీటిని చివరికి ఆహారంలో రుచి కోసం వేసుకుంటున్నామేమో, నాకు వేస్తాం వాడుకోండి. కానీ దీనికి ఇంకా అద్భుతమైనటువంటి ప్రభావం ఉందని చెప్తున్నారు. ఎలా వాడుకోవాలో అర్థం చేసుకోండి. ఇది కూడా ఒక త్రిపుటియే, జాఫల్ ఏంటది, జాయిఫల్, జావిత్రి, పెద్ద యాలకులు. పెద్ద యాలకులు ఏంటి, బడి ఇలాయిచి ఉందా తేడా, పెద్ద యాలకులు అని చెప్తున్నాడు, బడి ఇలాయిచి అంటున్నాడు. జావిత్రి బడి ఇలాయిచి ఏం చేస్తాయంటే మీ ఆలోచనలను ఇతరులకు అందజేస్తాయి. ఇచ్చే తాంబూలంలో అది పెట్టి ఇవ్వటంలో అదే అని చూడమ్మా, నాకు ఐడియా లేదు, కొన్ని విషయాలు నాకు తెలియవి. హవన్ సామగ్రి మే జో సుగంధిత్ తేల్ హోతా హై యహ జల్దీ హీ జ్వాలా పకడ్ లేతా హై ఔర్ వాష్పీయ రూప్ మే పరిణిత్ హోకర్ బహుత్ జ్యాదా విస్తార్ కర్తా హై. మనం యజ్ఞంలో వేసేటటువంటి అనేక పదార్థాలలో ఎసెన్షియల్ ఆయిల్స్ ఉంటాయి, నూనె పదార్థాలు ఉంటాయి. ఆ నూనె పదార్థాలు విశేషమైనటువంటి ఆలోచనలను ప్రపంచానికి అందజేసేయగలిగేటటువంటి శక్తి ఉంటుంది. ఏ ఆలోచనలు దేన్ని తీసుకెళ్తుంది, యూక్లిప్టస్ ఆయిల్ దేన్ని తీసుకెళ్తుంది, యూక్లిప్టస్ ఆయిల్ దేనికి వాడతాం మనం, మామూలుగా దేనికి వాడతాం, బాడీ పెయిన్స్కి వాడతాం. మరి రోగ నివారణకు అది ఎలా పనిచేస్తుందో యజ్ఞంలో మీరు ఆలోచించుకోవాలి. అలాగా కామన్ సెన్స్తో ఇది ఒక పెద్ద రీసెర్చ్. ఇంకోటి యూక్లిప్టస్ ఆయిల్ ఈ వేపాకు అది కలిపి జలుబుకి వాడతారు. జలుబు ఏం చేస్తుంది, అబ్స్ట్రక్షన్ అంతే కదా, మీ యొక్క ప్రాణశక్తికి అవరోధంగా పనిచేస్తుంది. అంచేతే వీటినే హవనంలో వేస్తే ప్రాణశక్తిని పెంచుతుందేమో, మీరు ఆలోచించుకోవాలి. ఇలాగా అంచేతంటే ఫార్ములాలు వాళ్ళు ఇచ్చేస్తారు, లైక్ క్యూర్స్ లైక్ అన్నాడు హ్యానిమన్, సిమిలయా సిమిలబిస్ క్యూరెంచర్. ఆ ఫార్ములా పట్టుకుని అనేక కొత్త కొత్త మందులు కనిపెట్టారు. హ్యానిమన్ 30 or 40 కనిపెడితే ఇప్పుడు 3000 పైగా హోమియో మందులు ఉన్నాయి. కానీ ఇవంతా దేని వల్ల కనిపెట్టగలిగామంటే మనం ఆ ఫార్ములా వల్ల. అంచేత ఇక్కడ ఫార్ములా ఏం చెప్తున్నాడు, ఏ పదార్థాన్ని మీరు భౌతిక జగత్తులో వ్యక్తిగతమైనటువంటి ఉపయోగం కోసం వేస్తామో అదే పదార్థాన్ని మీరు హవనము చేస్తే సామూహికమైనటువంటి ఫలితాలు వస్తాయి. అది ఫార్ములా, దీన్ని గుర్తుంచుకోండి. ఈ ఫార్ములాని బట్టి యజ్ఞాన్ని ఉపయోగించుకోండి. యజ్ఞ విధానంలో ఉన్నటువంటి ఫార్ములా ఏంటి అంటే మీరు వ్యక్తిగతమైనటువంటి ఉపయోగం కోసము ఏ పదార్థాన్ని వాడుతారో ఆహారాన్ని, దానినే యజ్ఞములో హవనము చేస్తే అదే ప్రభావము సామూహికంగా వస్తుంది, గ్రూప్ ఎఫెక్ట్ అవుతుంది. అది ఇది ఇండివిజువల్ ఎఫెక్ట్, అది గ్రూప్ ఎఫెక్ట్. అంచేత యజ్ఞం కోసం ఆహారం తింటేనటువంటి విధానాన్ని మనం ఇక్కడ సేవీవి ప్రేయర్గా డెవలప్ చేశాం, నవగ్రహ యంత్రం వేసుకుని చేసాం. ఎంతమంది చేస్తున్నారు దాన్ని, కంటిన్యూ చేయండి. అది అది ప్రక్రియ. అది మీరు ఆ ప్రక్రియ చేస్తే, అది కనిపెట్టిన మొదటి రోజుల్లో భూకంపం వచ్చింది ఎక్కడ, మధ్యప్రదేశ్లో. మీకు తెలుసా పేపర్లో 10 రోజుల తర్వాత కూడా బయటపడ్డటువంటి వాళ్ళు చెప్పారు, మాకు తెలియకుండా కడుపు నిండుతో ఉండేది అని. చేత సామూహిక ప్రయత్నాలు ఫలితం ఇస్తాయి. కానీ మేము ఇంటి దగ్గరే చేసుకుంటాం మాస్టర్. ఓకే, కలిసి చేయలేకపోతే కనీసం ఒంటరిగా అయినా చేసుకోండి. మీరు తదనురూప్ ఇంకా ప్రభావభి వ్యాపక హో జాతా హై, అంచేత హవనం చేసినప్పుడు దాని యొక్క ప్రభావము వ్యాపకం అవుతుంది. వాష్ప అవస్థమే ఉడనశీల్ ఉన్ తేలోంకే సూక్ష్మకణం కా వ్యాస్ ఏక్ లాఖ్మే భాగ్ సే దస్ కరోడ్మే భాగ్ తక్ పాయా జాతా హై, చాలా సూక్ష్మీకృతం అవుతుంది అని చెప్తున్నాడు. మామూలు నూనె ఒక చుక్క ఇక్కడ ఉంటే పెద్దేముండి ఇంత ఉంటుంది. అదే హవనం చేసామనుకో, ఆ నూనె పదార్థం ఎంత దూరం వెళ్ళిపోతుంది? చాలా దూరం వెళ్ళిపోతుంది దాని వాసన. అంటే దాని యొక్క ప్రభావం ఎంతవరకు వెళ్ళింది? చాలా రెట్లు పెరిగింది. మనం దాన్ని ఇండైరెక్ట్ గా అనంతం అనుకోవచ్చు. ఉన్ హమన్ సామగ్రియుంసే నిక్లా హువా అర్క్ ఉత్నా అసర్ కారక్ నహి హోతా జతనా అసర్ సామగ్రియుంకే హమన్ కన్నేసే హోతా, అంటే దాన్ని అర్కం తీసుకుని, అర్కం అంటే ఏంటి? నూనె. దాని యొక్క నూనె తీసుకుని మన దగ్గర పెట్టుకోవడం కంటే ఆ నూనెని హవనం చేస్తే ఎక్కువ మందికి ఉపయోగపడుతుంది. హవన సామగ్రియుంకో జలానేసే ఉస్మే అనేక్ పదార్థ పాయ జాతే హే జైసే కి ఆల్డిహైడ్ అమైన్స్ పిలోనిలికల్ సైక్లిక్ టరియక్ శ్రేణికే పదార్థం కీతో పహచాన్ భీ హో చుకీ హే. హవనం చేసినప్పుడు ఈ విధమైనటువంటి రసాయనిక పదార్థాలు మనకి లభ్యమవుతూ ఉంటాయి. ఆల్డిహైడ్స్, అమైన్స్, పిలోనిలికల్, సైక్లిక్ టరియనిక్ ఆల్డిహైడ్స్ ఇవన్నీ కూడా లభ్యమవుతాయని సైంటిఫిక్ గా వాళ్ళు ప్రూవ్ చేశారు. ఈ సామగ్రిమే నమ్కీన్ పదార్థం కా నిషేధే, హవనం చేస్తున్నప్పుడు ఉప్పు ఉన్నటువంటి పదార్థాలు వేయకూడదు. క్యూంకి నమక్ సోడియం క్లోరైడ్ ఫట్కర్ క్లోరిన్ గ్యాస్ పైదా కర్తా హే, ఇందువల్ల అంటే ఉప్పు బ్రేక్ అయ్యి క్లోరిన్ గ్యాస్ తయారు చేస్తుంది. జో రోగ్ కీటాణుకి లియే చేసే హానికారక్ హై వైసాహి మనుష్యం కి లియే భీ, అంచేత ఉప్పు వేసినటువంటి పదార్థము రోగ కీటాణువుల్ని చంపుతుంది క్లోరిన్, కానది మనుష్యులకు కూడా ప్రమాదకరం కనుక ఉప్పు వేసినటువంటి పదార్థాలు హవనము చెయ్యము. హవన్మే ఘీకో విశేష పరిమాణమే ఉపయోగకియ జాతా హై, హవనములో నేతిని చాలా ఎక్కువగా వాడతాము. ఇస్కే దో లాభ హై, దీనివల్ల రెండు లాభాలున్నాయి. పహలా యహ్ కి అగ్నికో ప్రజ్వలిత్ కర్కే ఉస్కే తాపమాన్ కో వివిధ మాత్రామే మర్యాదిత్ కర్ దేతా హై యథా 120 డిగ్రీలు, 200 డిగ్రీలు, 300 డిగ్రీలు మధ్యలో. నెయ్యి వేయటం వల్ల లాభం ఏంటి అంటే, మీరు నెయ్యి వేసిన పరిమాణాన్ని బట్టి అగ్ని యొక్క వేడి మూడు శ్రేణులలో చెప్పారు అక్కడ. మళ్ళా 120 డిగ్రీలు, 200 డిగ్రీలు, 300 డిగ్రీలు. అంచేత నెయ్యి మీరు ఎలా వేయాలి అన్నది కూడా మీరు చూసుకోవాలి. మనం వేసేటటువంటి హవన పదార్థాలు మనం ఏ ఉద్దేశ్యం కోసం అయితే వేస్తున్నావు, దానికి ఎంత వేడి కావాలి అన్నది ఇంపార్టెంట్. 120 డిగ్రీలకే వచ్చేటటువంటి దానికి 300 పెడితే మాడిపోతుంది. 300 కావాల్సిన దానికి 120 పెడితే మీరు ఎన్ని ఆహుతులు వేసినా ఫలితం ఉండదు. అంచేత ప్రతి దానికి వాళ్ళు కొలత పెట్టారు. ఈ గొడవ అంతా ఎందుకని? శ్రువా అని పెట్టారు వాళ్ళు నెయ్యి వేయటానికి. దానికి కన్నం ఉంటుంది ఖచ్చితంగా. దాంతో ప్రతి ఆహుతికి మీరు వేస్తూ ఉంటే కావలసిన పరిమాణంలో వేడి ఆటోమేటిక్ గా డెవలప్ అయిపోతుంది. కొలత ఉంటే ఉజ్జాయింపుగా చేయకుండా. ఇదేంటి మొదటి లాభం అంటే, మొదటి లాభం ఏంటి? నేతి వల్ల యజ్ఞములో వచ్చేటటువంటి యజ్ఞాగ్ని యొక్క వేడిని మనము నియంత్రణలో ఉంచుకోగలము. దుసరా యహ వాష్ప రూపమే యహ వాష్ప రూపమే పరిణిత్ హోకర్ సామగ్రియుంకే సూక్ష్మకణంకు చారో ఓర్సే ఘేర్ లేతా హై ఔర్ ఉస్ పర్ విద్యుత్ శక్తి కా రుణాత్మక ప్రభావ ఉత్పన్న కర్తా హై. ప్రాణాయామంలో, రోగ నివారణలో ఒక విచిత్రమైనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దాన్ని ఎక్స్పెరిమెంట్ చేద్దామని నేను చాలా మందిని అడిగాను. వాళ్ళు ఎందుకో దాన్ని చేయలేకపోతున్నారు సైంటిస్టులు కూడా. అదేంటి అంటే, గది యొక్క వాతావరణంలో నెగటివ్ అయాన్స్ ఉంటే రోగ నివారణ తక్షణమే జరిగిపోతుంది. వాడ గదిలో ఉన్నంత వరకు రోగం వాణ్ణి బాధించదు. గది బయటకు వచ్చాక మళ్ళా రోగం వాణ్ణి బాధించవచ్చు. కానీ యజ్ఞములో వేసినటువంటి నెయ్యి ఆ పని చేస్తుంది. నెయ్యి ఏం చేస్తుందంటే, మనం వేసినటువంటి సామగ్రి సూక్ష్మీకృతం అవుతుంది కదా. సూక్ష్మీకృతం అయినప్పుడు దాని మీద ధనావేశమైనా ఉంటుంది, రుణావేశమైనా ఉంటుంది. నెయ్యి యొక్క కణాలు ఏం చేస్తాయంటే, రుణావేశిత కణాలు చుట్టూ ఒక లేయర్గా ఏర్పడతాయి. ఇవి అంచేత వాతావరణంలో రుణావేశితమైనటువంటి కణాలు ఎక్కువైపోతాయి. రుణావేశం అంటే అర్థం ఏంటి? స్వీకరించేటటువంటి గుణము. పాజిటివ్ అంటే రుణావేశపు కణాలు ఎక్కువ అవుతాయి, ఏమవుతాయి? దైవీ అనుగ్రహం అనేది పీల్చుకోగలుగుతాయి. అంచేత నెయ్యి యొక్క ఉపయోగం అందుకు. అంచేత నెయ్యి వెయ్యాలక్కర్లేదా? ఎంత వెయ్యాలి? నెయ్యి మనం వేస్ట్ చేస్తున్నావా? రకరకాలైనటువంటి చాదస్థాలు ఉన్నాయి. రాషనలిస్ట్ మాట్లాడతారు, సైంటిస్టులకి కోట్లు కోట్లు ఖర్చు పెడుతున్నాం. ముఖ్యంగా మా కాలేజీలోనే సంవత్సరానికి 2 లక్షల రూపాయలు వేస్ట్ అవుతుంది. సింకులో పారబోసేస్తూ ఉండం, ఎందుకంటే వాళ్ళకి సైన్స్ నేర్పుతున్నాం మేము. ఇంతకీ 2 లక్షల రూపాయలు ఖర్చు పెట్టాలే వద్దా? సైన్స్ చదివించాలే వద్దా? మరి యజ్ఞంలో నెయ్యి వేయాలా అక్కర్లేదా? ఎందుకు వేస్తున్నావో తెలిస్తే ఈ విధవ ప్రశ్నలు రావు. కానీ ఈ ప్రశ్నలకి నిరూపణ ఉండాలి కదా, మీరు చేసి చూపించాలి కదా. అచ్చేత ఒక గదిలో ఓ చిన్న గది తయారు చేసుకోండి మీరు, 8x8. అదే ఇక్కడ తయారు చేశాను నేను. 8x8 ఎక్కడ పెట్టాను మీకు గుర్తుందా? అసలు ఎక్కడ పెట్టాను 8x8 ప్లాట్ఫామ్? ఎప్పుడైనా పెట్టానా నేను? గుర్తుందా ఎక్కడైనా కొలతలు? మన వాళ్ళకి అక్కడ జగజ్జనని పీఠం పెట్టినప్పుడు 8x8 పెట్టానా? దానికి లోపల ఎంత తవ్వించాను? 2 పిల్లర్స్. గుర్తుందా? కాంక్రీట్తో వేయించాను నేను. ఎంత లోతు వేయించాను? 16 అడుగుల లోతు వేయించాను. దాని ఎఫెక్ట్ ఇదంతా కూడా ఏంటి? మీకు తెలియకపోయినా ఇష్టం లేకపోయినా మనలాంటి కార్యకర్తలున్నా ఇది జరుగుతోంది. కించపరచడానికి చెప్పడం లేదు, యజ్ఞ ప్రభావం ఎలా ఉంటుందో చెప్తున్నాను నేను. అక్కడేగా యజ్ఞకుండం పెట్టాం, వృత్తాకార యజ్ఞకుండం పెట్టినట్టు గుర్తుందా? దాన్ని కొలతలు వేశాం. మళ్లీ అదే చేయండి ఎక్స్పెరిమెంట్, ఇన్ ఏ హయ్యర్ లెవెల్. దానికోసం కాదు, మళ్లీ ఒక మండపం కట్టండి 8x8. ఎక్కడ కట్టాలి? జాగా ఉందా ఎక్కడైనా మనకు కట్టడానికి? ఏడు కోణాలతో కట్టి ఉంది కదా, దాని లోపల వేయండి. పైన ప్రొటెక్షన్ ఉంటుంది, దాని లోపల వేయండి. 8 అడుగుల ఎత్తు, 8 అడుగుల స్క్వేర్ మండపం కట్టించండి. మండపం కట్టించాక వ్యాయామంలో ఏ విధమైనటువంటి యజ్ఞకుండా ఉండాలి? ఇక్కడ చూసుకోండి, అర్థమైందా? కేతువుకి సంబంధించినటువంటి యజ్ఞకుండం. కేతువుకి సర్పానికి, కాల సర్పానికి, కాలానికి చాలా దగ్గర సంబంధం ఉంది. అంచేది మీరు ఎంత తొందరగా దీనికి రియాక్ట్ అవుతారు అన్నది చూసుకోండి. నాకు తెలియదు అది ఎంత తొందర. నేనైతే ఇప్పుడు ఇది క్లాస్ మానేసేది చేసేద్దాం అంటాను నేను. నాకు అలాంటి ఆలోచనలు వస్తుంటాయి, మరి మీకు ఎలాంటి ఆలోచనలు వస్తాయి? రేపు మాస్టర్ ఎలాగో ఇది వద్దంటారు కదా, అంచేది ముందే మానేద్దాం. మీ ఇష్టం అది. ఎలాగో చచ్చిపోతాం కదా, ఇల్లు ఎందుకు కట్టుకుంటున్నారో నాకు అర్థం కావటం లేదు. మీరు ఎలాగో చచ్చిపోతాం కదా, దానికి ఉద్యోగాలు ఎందుకు చేసుకుంటున్నారో నాకు అర్థం కాదు. ఎలాగో మాస్టర్ వద్దంటారు కదా అని మీరు మానేసేటప్పుడు ఇవి కూడా మానేయండి. మీరు అలాంటప్పుడు ఏంటి మానేయాలి? మీరు ఇల్లు కట్టుకోవటం, పిల్లల్ని చదివించటం, అది ఎందుకు? ఇంకా నువ్వు ఉండవు కదా, వాడేమవుతే నీకే? నువ్వు ఎలాగో ఉండవు కదా, నీకు ఇల్లు ఎందుకు? అందులో రిటైర్ అయిపోయాక ఇల్లు కట్టుకుంటారు. వాడు చస్తాడు ఎలాగో, ఆ ఇంట్లో చస్తాడట వాడు, అంటే సమాధి కట్టుకుంటున్నాడు అనమాట సాయిబాబాలాగా. అంచేత మన ఆలోచనల యొక్క నీచత్వాన్ని అర్థం చేసుకోండి. మీరు ఏం మాట్లాడుతున్నావు, మనం చాలా లాజికల్ గా మాట్లాడుతున్నాం అనుకుంటారు. పోస్ట్ పోన్ చేయకండి ఏ కార్యక్రమాన్ని కూడా. మీరు చేయగలిగితే ఈ ఎక్స్పెరిమెంట్ చేయండి. వాతావరణంలో రుణాత్మకమైనటువంటి కణాలను చేయటానికి వాయువ్య దిశలో ఏ యజ్ఞకుండ వేయాలి, ఎంత లోతుగా వేయాలి, దాన్ని మళ్ళా నేనేం చెప్తున్నాను, భూమి లోపల తవ్వండి. యజ్ఞకుండిని బయట కాదు, భూమి లోపల తవ్వండి. స్థలం ఉంది మనకి, దాన్ని ఎలా ఉపయోగించుకుంటున్నాం అన్నది జాగ్రత్తగా ప్లాన్ వేసి చేసుకోండి. మీరు ఇది దేనికి చేస్తున్నామను, నెగటివ్ అయాన్స్ యొక్క వాతావరణం ప్రపంచంలో నిర్మించటానికి. ఒక చోట నిర్మించబడితే అనేక చోట్ల నిర్మించబడుతుంది. ఒక కంప్యూటర్ తయారవుతే దాన్ని చూసి అనేక కంప్యూటర్లు తయారు చేసుకోవచ్చు. చూసుకోండి దాన్ని ఎలా తయారు చేస్తారు. హవన్ కా పహలా లాభ్ వాయుకి పరిశుద్ధి హై. హవనం యొక్క మొదటి లాభం ఏంటి అంటే వాయుమండలం క్లీన్ అవుతుంది. అగ్నికి ఉత్తాప్ సే యజ్ఞస్థానికి వాయు గర్మ్ ఔర్ హల్కీ హోకర్ ఊపర్కి ఓర్ ఉట్తీ హై. యజ్ఞము చేయటం వల్ల ఏమవుతుంది, ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి వాయువు వేడెక్కి పైకి లేస్తుంది. అది పైకి లేవగానే ఏమవుతుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి వాయువు లోపలికి వస్తుంది, మళ్లీ అది వేడెక్కుతుంది, మళ్లీ వాయువు లోపలికి వస్తుంది. అంచేత ఏం తయారవుతుంది, అక్కడ చక్రం తయారైపోతుంది. మనకు తెలిసినా తెలియకపోయినా అది ఆటోమేటిక్ గా జరుగుతుంది, ఒక సైకిల్. అంచేత మీరు నెగిటివ్ అయాన్స్ తయారు చేస్తున్నారు, పైకి వెళ్తోంది, మళ్లీ వస్తాయి, నెగిటివ్ అయాన్స్ గా వెళ్తుంది వెళ్తుంది, మీరు ఇలా చేస్తూ ఉంటే జరుగుతూ ఉంటుంది. అలాగే నిరంతరము ఓ 2 గంటల పాటు కనీసము అశ్వమేధ యజ్ఞం జరిగేంత వరకైనా మీరు అక్కడ ఎక్స్పెరిమెంట్ చేయగలరా? దానికి ఏ మంత్రం వేయాలి, ఏ పదార్థాలు వేయాలి, మనం తర్వాత ఆలోచిద్దాం. మొట్టమొదటి నెయ్యి వేయొచ్చు కదా, నెయ్యి గురించే కదా ఆయన చెప్తున్నాడు. ఆలోచించుకోండి దాన్ని. ఓ నిరంతరము రోజుకి ఓ 2 గంటల పాటు అంటే ఏంటి, కర్మకాండ కూడా కలుపుకుని ముందు మంత్రాలు చదవాలి. ఆ మంత్రాలలో మళ్ళా నేను చెప్పిన భావంతో చదవాలి మీరు. ఏంటది, జలేస్మిన్ సన్నిధో కురు అనేసి రైట్ అయిపోయిందని చెప్పి మూసేసి వెళ్ళిపోతే అట్ట. ఇసే చారో ఓర్ సే శుద్ధ వాయు ఖాళీ జగ కో భరనే కి లియే ఖీచి చలి ఆతీ హై తథా అగ్ని కే తాప్ సే రోగం కే కీటాణు మరి జాతే హై. అన్నిటికంటే పెద్ద లాభం ఏమవుతుందంటే, ఈ అగ్ని యొక్క వేడి వల్ల వాయుమండలంలో పైకి వెళ్తుంది గాలి, చుట్టుపక్కల ఉన్నటువంటి గాలి అక్కడికి వస్తుంది, చుట్టుపక్కల ఉన్నటువంటి గాలిలో కీటాణువులు ఉంటాయి, రోగ కీటాణువులు ఉంటాయి కదా బ్యాక్టీరియా, ఈ వేడి వల్ల చచ్చిపోతూ ఉంటుంది, వాయు ప్యూరిఫై అయిపోతుంటుంది, ఒక చక్రం తిరుగుతూ ఉంటుంది. దానివల్ల మనం ఏం చేసినా చేయకపోయినా వాతావరణంలో కొంత శుద్ధమైనటువంటి వాయువుని తయారు చేయడానికి ఉపయోగించుకోగలం. కానీ ఎప్పుడు పొగ రాకుండా క్లీన్ గా మండేటటువంటి యజ్ఞాగ్ని ఉంచగలిగితే, దాని నిండా ఇంత మట్టి పోసి హవన సామగ్రి అనే పేరుతో దానిలోంచి పొగ వచ్చేటట్టు చేస్తే లాభాల కంటే నష్టాలే ఎక్కువ ఉండేవి. సూర్యకి కిరణమే ప్రకాశిని రశ్మి హోతి హే, సూర్యకిరణాలలో ప్రకాశిని అనేటటువంటి కిరణం ఉంటుంది. సముద్ర పృష్ఠం పర్ ఉన్ తరంగోంకి లంబాయి 2960 ఆంగ్స్ట్రాంగ్ యూనిట్స్ హోతా హే. ఇది చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఇది నోట్ చేసుకున్న తర్వాత దీన్ని మీరు ఎలా ఉపయోగించుకోవాలి అన్నది మీరు చూసుకోండి. సముద్రపు యొక్క తలం మీద సూర్యుడి యొక్క ప్రకాశిని రశ్మిలు అనేటటువంటి, అంటే వెలుతురిచ్చేటటువంటి రశ్మిల యొక్క కిరణాల యొక్క వేవ్ లెంగ్త్ ఎంత ఉంటుంది అంటే 2960 ఆంగ్స్ట్రాంగ్ యూనిట్స్. సైన్స్ చదివే వాళ్ళని ఎవరిని అడిగినా అది ఏ రంగో చెప్తారు, ఎరుపు రంగా పసుపు రంగా. సూర్యుడు యొక్క ఈ విద్యార్ ఉంది కదా 7 రంగుల్లో, ఇది ఒక రంగుకి సంబంధించినటువంటి కిరణము. ప్రత్యేక 800 గజ్కి ఉంచాయి పర్ ఇన్ రశ్మి తరంగం కి లంబాయి 10 ఆంగ్స్ట్రాంగ్ యూనిట్స్ ఘట్టి హై. 800 గజాలు పైకి వెళ్తే ఈ సూర్యకిరణాల యొక్క వేవ్ లెంగ్త్ లో 10 యూనిట్స్ తక్కుతుంది. అంచేత సముద్ర తలం మీద అది ఎంత ఉంటుందని చెప్తున్నారు, 2960. సముద్ర తలం నుంచి 800 గజాలు ఎత్తుకొస్తే 2950 అవుతుంది. ఇంకో 800 గజాలు పైకి ఎక్కితే 2940 అవుతుంది. హిమాలయాల మీద ఎంత ఉంటుందో క్యాలిక్యులేట్ చేసుకోండి. ఎందుకు హిమాలయాలకు వెళ్ళాలి, ఎందుకు బద్రీనాథ్, వాటిలో ఆ సూర్యకిరణాలు, ఈ సూర్యకిరణాలు రావు మీకు, తక్కువ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి సూర్యకిరణాలు వస్తాయి. తక్కువ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి సూర్యకిరణాలు వస్తే ఎక్కువ శక్తి వాటిలో ఉంటుంది అని సైన్స్ చెప్తుంది. ఎనర్జీకి వేవ్ లెంగ్త్ కి ఇన్వర్స్ రిలేషన్ ఉంది. వేవ్ లెంగ్త్ పెరిగితే ఎనర్జీ తగ్గుతుంది, వేవ్ లెంగ్త్ తగ్గితే ఎనర్జీ పెరుగుతుంది. ఈ సైన్స్ మీకు అర్థమైనా అర్థం కాకపోయినా ఒక పాయింట్ అర్థమైంది కదా, ఎంత ఎత్తుకు వెళ్తూ ఉంటే సూర్యకిరణాల యొక్క ప్రఖరత అంత ఎక్కువ అవుతుంది. ఆంగ్స్ట్రాంగ్ యూనిట్స్ కమ్ లంబాయికి తరంగం వాలి రశ్మియా రోగ కీటాణువు కో నాశ్ కర్నే కి లియే విశేష ఉపయోగి హోతీ హై. సైన్స్ ఏం చెప్పింది అంటే 2960 తరంగ దైర్ఘ్యము కంటే తక్కువ సూర్యకిరణాలు ఉన్నటువంటి సూర్యకిరణాలు ఏం చేస్తాయి, రోగ కీటాణువుని నాశనం చేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేసాం, ఇక్కడ యజ్ఞం చేయటంలో వేడిని పెంచాం మనం. వేడిని పెంచటం వల్ల ఇది పైకి ఏం వెళ్ళింది, ఈ వాయువు పైకి వెళ్ళింది కదా. ఈ వాయువు పైకి వెళ్తే చుట్టుపక్కల నుంచి వాయువు కిందకు దిగుతోంది. ఏ వాయువు కింద దిగుతుంది, 800 గజాల కంటే పైన ఉన్నటువంటి వాయువు కింద దిగుతుంది, అంతే కదా. ఆ వాయువులో ఏ లక్షణాలు ఉన్నాయి, రోగక్రమం నాశనం చేసేటటువంటి లక్షణాలున్నాయి. ఇంచేత కిందకి దిగినటువంటి వాయువు మనకి తెలియకుండానే వాతావరణంలో ఉన్నటువంటి రోగ క్రిములను నాశనం చేసేస్తాయి. చేత తెలిసినా తెలియకపోయినా యజ్ఞవిధి చేయండి అని చెప్పేది అందుకు. 29-50 ఆంస్ట్రాంగ్ యూనిట్స్ లంబాయికి తరంగం వాలి రశ్మియ వాయుకో రుణ ధనాత్మక రూపమే బదల్ దేతీ హే. 800 గజాలు పైకి ఉన్నటువంటి దేని నుంచి 800 గజాలు పైకి సముద్ర తలం నుంచి సీ లెవెల్ నుంచి 800 గజాలు పైకి ఉన్నటువంటి క్షేత్రంలో మీరు ఎక్కడున్నా 800 గజాలంటే ఎంత ఎత్తు? 2400 అడుగులు ఎత్తు అంతేనా? 2400 అడుగుల ఎత్తు ఉన్నటువంటి ఏ పర్వతం మీద ఉన్నా కూడా ఈ నెగటివ్ అయాన్స్ యొక్క అట్మాస్ఫియర్ మీకు సహజంగానే లభిస్తుంది. ఇంకేంటే సూర్యకిరణాలు ప్రతిదాన్ని పాజిటివ్ నెగిటివ్ గా మార్చేస్తాయి. మనం శ్వాస పీల్చుకుంటున్నప్పుడు పాజిటివ్ కంటే నెగిటివ్ లోపలికి ఎక్కువ వెళ్లేటట్టు చూసుకోవాలి. ప్రాణాయామం అంటే అది. నెగిటివ్ అయాన్స్ లోపలికి వెళ్ళాలి, పాజిటివ్ అయాన్స్ లోపలికి వెళ్ళకూడదు. దానికి కంట్రోల్ చేయడానికి నేను మీకు ఆ పట్టి వేయించింది. ఇంచేతంటే బ్లూ అండ్ గ్రీన్, దీనికంటే తక్కువ వేవ్ లెంగ్త్ ఉన్నటువంటి కిరణాలు. మనకి అది బ్లూగా కనిపిస్తుంది అంటేనే అర్థం ఏంటంటే దాని వేవ్ లెంగ్త్ వేరని. అది మనం ముక్కు దగ్గర పెట్టుకోవడం వల్ల ఖచ్చితంగా అలాంటి రంగు కలిగినటువంటి శ్వాస లోపలికి వెళ్తుంది అని. ఇసిసే వాయుమే జీవన స్వాస్థ్యప్రద తత్వంకి బడవతరి హోతి జాతి హే. దీనివల్ల ఏమవుతుందంటే మన జీవితంలో ఆరోగ్యకరమైనటువంటి శక్తినిచ్చేటటువంటి జీవితాన్ని పెంచేటటువంటి తత్వాలు పెరుగుదల జరుగుతుంది. సూర్యకి కిరణం మే భిన్న భిన్న రంగం వాళ్ళు రశ్మియా హోతి హే ఔర్ ఇన్కి లంబాయ్యా భీ అలగ్ అలగ్ హోతి హే ఔర్ రోగ కీటాణువం పర్ ఉన్కా ప్రభావ భీ భిన్న భిన్న హోతా హే. సూర్యకిరణాలలో వేరు వేరు వేవ్ లెంగ్స్ ఉన్నటువంటి కిరణాలు ఉన్నాయి. విబ్గ్యార్ నుంచి అంటే ఏంటి వైలెట్ నుంచి రెడ్ వరకు ఉండేటటువంటి కిరణాలకి వేరు వేరు